ఇదంతా ఎందుకు చెప్పాను, ప్రయాణమునకు వైకుంఠమునకు చాలా టైం పడుతుంది. ఎంత పుణ్యాత్ముడైనా వైకుంఠానికి వెళ్ళడానికి అయితే 1000 ఏళ్ళు కనీసం ఒక సంవత్సరమైనా పడుతుంది. కానీ అది సుదర్శన చక్రంలో లీనమైతే క్షణకాలంలో వైకుంఠానికి వెళ్ళిపోతాడు. దత్తాత్రేయుడికి కార్తవీర్యార్జునుడి మీద పరమప్రేమ కాబట్టే అతను చావగానే అక్కడికి సుదర్శనం పంపాడు. ఆ సుదర్శనంలో కార్తవీర్యార్జునుడి ప్రాణం కలిసిపోయింది. వెంటనే సుదర్శనం అక్కడ అదృశ్యమై వైకుంఠానికి వెళ్ళిపోయింది. వైకుంఠానికి వెళ్ళగానే అందులోంచి ఆత్మ బయటకు వచ్చింది. విష్ణు సారూప్యం పొందాడు, శాశ్వతంగా అక్కడే ఉన్నాడు ఆయన. ఈ కథ చాలా గొప్ప కథట. ఇది పరమ పవిత్రమైనది. ఇది వాయుప్రోక్తం అని కూడా చెప్పారు. ఇక్కడ ప్రత్యేకం ఏమన్నారో తెలుసా, వాయుప్రోక్తే మధ్యమ భాగే. ఈ కథని స్వయముగా వాయుదేవుడు ఒకప్పుడు ఇచ్చాడు. ఎవరికి? సకల దేవతలకి. విష్ణువు వాయుదేవుని ద్వారా ఈ కథని దేవతలకి వినిపించాడు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఈ 8 మందిని దిక్పాలకులు అంటారు. అందులో వాయువు రూపంలో శివుడే ఉంటాడు. శివుడికి వాయువుకి తేడా లేదు. అందుకే శివుడి ద్వారా, వాయుస్వరూపుడైన శివుని ద్వారా ఈ కథని తక్కిన దేవతలకి భగవంతుడైన వాసుదేవుడు వినిపించాడు. వాళ్ళు ఏం చేశారు, ఇది విని బృహస్పతికి చెప్పారు. బృహస్పతి వశిష్ఠునికి ఇచ్చాడు. వశిష్ఠుడు తన కొడుకు శక్తికి ఇచ్చాడు. శక్తి పరాశరుడికి ఇచ్చాడు. పరాశరుడు వ్యాసుడికి ఇచ్చాడు. వ్యాసుడు పురాణ రూపంలో రాశాడు. తద్వారా సూతుడి దగ్గరికి వచ్చింది. సూతుడు సౌనకాదులకు 2 సార్లు కురుక్షేత్రంలోనూ నైమిశారణ్యంలో చెప్పాడు, నేను మీకు ఇక్కడ ఈ శారదా పరమేశ్వరి సన్నిధానంలో చెప్పగలిగాను. ఈ కథ ఇంత గొప్ప కథ, వాయుప్రోక్తమైన కథ. అందుకే ఈ కథను అత్యంత భక్తి శ్రద్ధలతో విన్నటువంటి వాడు దివ్యలోకాలకి వెళ్ళి తీరతాడు. వెళ్ళేటప్పుడు కూడా ఆలస్యం లేకుండా సుదర్శనములు లీనమై వరి పెడతాడు. మీరు నమ్మితే గ్యారంటీగా సుదర్శనము ద్వారా వైకుంఠానికి వెళ్ళే యోగం వస్తుందిట. గట్టిగా చెప్పండి, బలం విష్ణోహు ప్రవర్ధతాం. ఎప్పుడు ఇలాంటి కథలు విన్నప్పుడు విష్ణువు యొక్క బలం పెరుగుగాక అని కోరుకోవాలి. విష్ణువు యొక్క బలం పెరిగితే లాభం ఏమిటి? ఆయనకేం లాభం లేదు, మనకే లాభం. ఆయన బలం పెరిగితే మన లాభం అన్నమాట. మనకి జీతం ఇచ్చి ఆయన దగ్గర డబ్బు ఉందనుకోండి, గ్యారంటీగా నెల నెల జీతం ఇస్తాడు. ఆయన నాశనం అయిపోవాలని కోరుకుంటే ఆయన దగ్గర డబ్బులు లేకపోతే నీకేం జీతం ఇస్తాడు? నా దగ్గర ఉంటే కదా నీకు పెడతాను. పూర్వం ఒక ఆయన ఉండేవాడు, ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నేను కవినండి అన్నట్ట. అయితే 4 పదాలు ఇస్తాను దత్తపది, దీంతో కవి చెప్పు అంటే వెంటనే ఆయన చాలా స్పీడ్గా చెప్పేస్తాడులేండి, చెప్పండి మీరు అడగండి దత్తపది అన్నట్ట. ఆకుంటే, ఈకుంటే, మీకుంటే, మాకుంటే అని 4 ఇచ్చాడు. ఆ ఇచ్చిన ఆయన పేరు మల్కిభరాముడు అన్నమాట. వెంటనే అడిదం సూరకవి గారు ఆ 4 పదాలు తీసుకుని ఓ పద్యం చెప్పేశాడు. ఆకుంటే వృక్షం బగు, ఆకుంటే దాన్ని చెట్టు అంటారు. చెట్లకు ఆకులు ఉంటేనే బతుకుతాయి, లేకపోతే చస్తాయి. ఈకుంటే లోభి యవును హీనాత్ముండవు. ఇవ్వకపోతే, ఈకుంటే అంటే ఇవ్వకుంటే అనమాట. లోభి పిసినగుట్టు అవుతాడు వాడు, ఉట్టి హీనాత్ముడు, నీచుడు. మీకుంటే మాకియ్యుడు, మీ దగ్గర ఉంటే మాకివ్వండి. ఒక ముక్కలు చెప్పాలంటే మీ దగ్గర ఉంటే మాకు తగలెట్టండి. మాకుంటే మేము రాము మల్కిభరామా అన్నట్ట. మాకుంటే మేము ఎందుకు వస్తాం, మీకుంటే మాకు ఇయ్యండి. ఇందులో ఎంత చమత్కారం అండి. రాజుగారి దగ్గర బోల్ డబ్బు ఉంది, అటువంటి దగ్గర అటువంటి వాడి దగ్గరకు వచ్చి మీకుంటే మాకు ఇయ్యుడు అంటే లేదని అడగలడా, నేను దరిద్రుడు అంటాడా? వస్త్రం వేశాడు ఆయన, మారు మాట్లాడకుండా 1100 పదార్లు ఇచ్చాట. కాబట్టి కవులతో పెట్టుకుంటే కష్టం. మన దగ్గర ఉంటే ఇతరులకు ఇవ్వగలుగుతాం, లేకపోతే ఎక్కడి నుంచే తెస్తాం? అందువల్ల ఏమవుతుందన్నమాట, ఈ అత్యద్భుతమైనటువంటి కథని గనక మనము శ్రద్ధతో భక్తితో చదివిన తర్వాత విన్న తర్వాత బలం విష్ణో ప్రవర్ధత మనాలి అంటే అప్పుడు విష్ణు బలం పెరుగుతుంది. ఆయనకి బలం పెరిగితే ఆ బలం మనకిస్తాడు ఆయన. ఆ బలముతో మనం వైకుంఠానికి కడతాం. అందుకనే ఈ మాట వ్యాసుడు అటు వాల్మీకి కూడా అంటారు. వాల్మీకి కూడా మీకు గుర్తుందా, యుద్ధకాండలో చిట్ట చివర బలం విష్ణు ప్రవర్ధత అంటాడు ఆయన. అలాగే మీరు బలం విష్ణువే కాకుండా బలం గురోః ప్రవర్ధతామని కూడా అనాలట. కలియుగంలో గురువు బలం పెరుగుగాక అప్పుడు గురువులు పెరుగుతారు, వారి బలం పెరుగుతుంది. గురువుల బలం అంటే శిష్యుల బలమే, శిష్యుడికి వేరే బలం లేదు, గురువు బలమే. అందుకని బలం గురోః ప్రవర్ధతామనాలి. ఈ విధంగా ఈ అపూర్వ గాథ మనం విని తప్పక తరిస్తాం, గ్యారంటీగా తరిస్తాం. ఈ భార్గవ చరిత్ర విన్నాక సౌనకాదులు ఆనందపడి తదనంతరం కథ చెప్పమన్నారు. అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు సూతుడు. వశిష్ఠుడు ఇదంతా సగరుడికి చెబుతున్నాడు అనే విషయం మర్చిపోకూడదండో, సగర చక్రవర్తికి ఈ కథని ఇంకా ఆయన చెబుతున్నాడు. అశ్వమేధయాగం చెయ్యడానికి ముందు సగరుడు ఈ కథని వశిష్ఠుని ద్వారా వింటున్నాడు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, కార్తవీర్యార్జునుడు చవగానే, నాయన మహాత్ముడివి నువ్వు, చిన్న దోషము చేసి శరీరం విడిచిపెట్టావు, అయినప్పటికీ నువ్వు ఉత్తమ గతులకు వెళ్ళావు, నీవంటే గౌరవం అని అతన్ని స్మరించి అతన్ని గౌరవించి పరశురాముడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. అతని రక్తం పట్టుకెళ్ళి దాన్ని ఓ చోట గొయ్యితవి అక్కడ పోశాడు. ఆ గొయ్య ఇప్పుడు కురుక్షేత్రంలో ఉందన్నమాట. పెద్ద గొయ్యితవి అందులో ఈ రక్తం పోసేట. ఈ విధంగా రక్త తర్పణం ఒకప్పుడు మరణించి బతికిన తన తండ్రికి ఇచ్చాడనమాట పితృదేవతలకిని. ఆ తర్వాత తండ్రికి నమస్కరించగానే, ఎందుకు నాయన పాపం ఆ భక్తుడిని చంపావన్నట్ట జమదగ్ని, అంతేగాని ఏం మెచ్చుకోలే. జమదగ్ని సాత్వికుడు, ఏదో ఒకప్పుడు కోపం వస్తే రావచ్చుగాక, కానీ ఎల్లవేళలో ఆయన సాత్వికుడే. ఎల్లవేళలో కోపం రాకుండా ఉండడం కష్టమే కదా. ఎంత గొప్ప సాత్వికుడు కానీ అప్పుడప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు తమ కోపాన్ని ప్రదర్శిస్తారు, ఉత్తప్పుడు వాళ్ళు నిజంగా శాంతస్వరూపులు. అటువంటి వాళ్ళని ఏమంటారో తెలిసిన నిజమైన జితేంద్రియులు అని పిలువబడతారు. అందుకని ఎందుకు ఈ పని చేశావంటే, శపథం చేశాం కదా తండ్రి, అందువల్ల తప్పదు, ఇంకా 21 పర్యాయాలు క్షత్రియ సంహారం కూడా తప్పదన్నట. ప్రస్తుతానికి ఆ పని చెయ్యొద్దు అన్నాడు తండ్రి. అలాగే నీ ఆజ్ఞ తీసుకున్నాకే అప్పుడు నేను శత్రు సంహారం చేస్తాను అని, నేను ఒక్కసారి కైలాసానికి పడతాను ఇప్పుడు, దానికి నీ అనుజ్ఞ కావాలి. ఈశ్వరుడు నాకు కృష్ణ కవచం ఇచ్చాడు, అగస్త్యుడు అష్టోత్తర శతనామం ఇచ్చాడు. ఆ ఈశ్వరుడిచ్చిన వరాల వల్ల, ఆయనిచ్చిన గొడ్డలితో, ఆయనిచ్చిన విజయం అనే ధనుస్సుతో, అస్త్రాలతో శస్త్రాలతో నేను శత్రు సంహారం చేశాను. కాబట్టి ఆ ఈశ్వరుడి పాదాలకు నమస్కరించాలి, కృతజ్ఞతగా ఆయన దగ్గరికి వెళ్ళి స్తోత్రం చెయ్యాలి, అనుజ్ఞయ్యి అనగా తండ్రి వెళ్ళమన్నాడు. జమదగ్గర సెలవు తీసుకుని హుటాహుటిన పరశురాముడు కైలాసానికి వెళ్ళాడు. ఆయన అలా వెళ్ళగానే భూలోకంలో మళ్ళీ ఇంకో గొడవ జరిగింది. ఈ కార్తవీర్యార్జునుడికి 100 కొడుకులు ఉన్నారు. తండ్రి చచ్చిపోయినప్పుడు దూరం నుంచి చూచారు వారు. వారందరికీ పరశురాముడి మీద భయంకరమైన క్రోధం కలిగింది. ఓరి దుర్మార్గుడు ఏదో అడవుల్లో ఉండి తపస్సు చేసుకోక పూజలు చేసుకోక మా నాన్నతో యుద్ధానికి వచ్చి చంపుతావా, నీ అంతం చూడకపోతే మేము కార్తవీర్యుని కొడుకులమే కాము అని ప్రతిజ్ఞ చేశారు. కానీ వాళ్ళకేమో పరశురాముడితో యుద్ధం చేయడం అంటే భయం. ఆయన గొడ్డలు చూశారుగా వాళ్ళు, తమ తండ్రి చేతులు నరికి పారేస్తే ఇక తామో లెక్క, ఎలాగ ఈ పరశురాముడిని పడగొట్టడం అనుకున్నారట. అప్పుడు వాళ్ళల్లో చిన్నాడున్నాడే, వాడు కొంచెం చావు తెలివితేటలు కలిగినవాడు. ఈ ఆఖరాళ్ళకు కొంతమందికి వలి విచిత్రమైన తెలివితేటలు ఉంటాయి, మాయదారి తెలివితేటలు. వాడు ఏమన్నాడు, అన్నయ్యల్లారా, పరశురాముడితో యుద్ధంలో మనం నెగ్గలేం, పరశురాముడితో యుద్ధం చేసి అతను చంపలేం, అతను మహాపరాక్రమవంతుడు. ఒక్కసారి అతనితో యుద్ధం చేసామంటే వాడి గొడ్డలకి మనం అందరం కూడా ఆ క్షణమే చావలసిందే. అమ్మ బాబో, అతని పరశువు మామూలు పరశువు కదా, గండ్ర గొడ్డలి కొండల్ని పిండి చేయగలదు, మన తండ్రికే దిక్కు లేదు. కాబట్టి ఓ మాదిరివాడు అతనితో యుద్ధం ఏం చేస్తాడు, పరశురాముడితో ముఖాముఖి యుద్ధం చేసి చంపడం కష్టం కనుక అతన్ని దొంగపాటును చంపాలి, దొంగ దెబ్బతీసి చంపాలి, వెన్నుపోటు పడవాలి. దానికి ఒక మార్గం నా దగ్గర ఉన్నది. అతనికి తండ్రి అంటే భక్తి, తండ్రి చచ్చిపోతే తనంతా తానే చచ్చిపోతాడు పరశురాముడు. తండ్రి లేకపోతే కుమిలిపోయి కుళ్ళి చచ్చిపోతాడు. వాళ్ళ నాన్నని ఇదివరకు మనం చంపితే మతిమంతుడు అనేటటువంటి వాడు ఒకడు వచ్చి బతికించాట. ఇప్పుడు ఆ మతిమంతుడు ఇప్పుడు భూలోకంలో లేడు, అతను స్వర్గంలో ఉన్నాడు. ఇప్పుడు రెండోసారి మనం వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి అతని తండ్రి జమ దగ్గర నరిక అవతల పారేద్దాం. ప్రస్తుతం పరశురాముడు స్వర్గం మీదుగా కైలాసానికి కడుతున్నట్ట, ఈ భూలోకం దాటి భూలోకంలో ఊర్ధ్వలోకాలన్నీ దాటి కైలాసానికి కడుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు. అతడు లేనప్పుడు ఆశ్రమం మీదకి వెళ్ళి అతని తండ్రిని చంపివేస్తే అతనికి తండ్రి మీద ఉన్న ప్రేమ వల్ల గుండాగి చచ్చిపోతాడు. ఇది నా ఆలోచన, బాగుంది అనగానే భలే ఉందిరా అనుకున్నారు వాళ్ళు. నిజానికి అది చావు తెలివితేటలంటారు, పిచ్చి తెలివితేటలంటారు. ఆ తెలివితేటలు ఎప్పుడూ కొంప ముంచుతాయి. అయినా చెప్పాను కదా, అజ్ఞానులకి తమ తెలివితేటల మీద నమ్మకం ఎక్కువ ఉంటుందిట. మేము ఏం చేసినా బయటపడం, మా వల్ల విజయం వస్తుంది, మేము గొప్పవాళ్ళం అనుకుంటారు. రాబోయే ప్రమాదాన్ని ఊహించలేదు. వీళ్ళంతా వెంటనే హుటాహుటిన ఆయుధాలు పుచ్చుకొని జమదగ్గిన ఆశ్రమం మీదకి దాడికెళ్ళారు. ఆ సమయంలో పరశురాముడు కైలాసానికి ప్రయాణమై ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. పోని హుటాహుటిన వెళ్ళిపోలేదు కైలాసానికి. కైలాసానికి వెళ్ళేలోపు దారిలో ఉన్న లోకాలన్నీ దాటి వెళ్ళాట. ఈ భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం దాటి ఈ సత్యలోకానికి పైన ఉన్నటువంటి వైకుంఠం కూడా దాటి అప్పుడు కైలాసానికి వెళ్ళాడు ఆయన. ఈలోపు ఈ కార్తవీర్యార్జునుడి కుమారుడు నూరుగురు జమదగ్గిన ఆశ్రమం మీదకి దాడికొచ్చారు. అప్పుడు ఆశ్రమంలో ఒక అకృతవ్రుణుడు మాత్రమే ఉన్నాడు, రేణుక ఉన్నది, జమదగ్గిన ఉన్నాడు. వీళ్ళు వచ్చి అకృతవ్రుణుడిని పక్కకి తోసి రేణుకని జుట్టుపుచ్చుకుని బయటికి ఈడ్చి పటపటపటపట కత్తులతోటి అతన్ని నరికేసి కాళ్ళు చేతులు ఏ ముక్కగా ముక్క నరికి చివరిగా తల నరికేసి చంపి అవతల పారేశారు. అప్పుడు మళ్ళీ 21 పర్యాయాలు అతని తల్లి నాయన రామ 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 అని గుండెలు బాదుకున్నది. ఆ సమయంలో పాపం పరశురాముడు కైలాసానికి వెళ్ళాడు. తీరా కైలాసానికి వెళ్ళేసరికి ఆ సమయంలో గుమ్మానికి అడ్డంగా కాపలాగా గణపతి ఉన్నట్ట. ఇదొక విఘ్నం. ఈ గణపతే గనక అక్కడ ఉండి అడ్డం కొట్టి ఉండకపోతే క్షణంలో ఈశ్వర దర్శనం చేసుకుని తండ్రి చచ్చిపోయేలో పైన వచ్చేవాడు. కానీ ఇతడికి ఒక విచిత్ర యోగం పట్టుకుంది. ఆ యోగమును వ్యతిపాత యోగము అంటారు. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణము అని 5 అవయవాలు ఉంటాయి. ఈ 5 ఉన్నాయి గనకే దాన్ని పంచ అంగము. పంచ 5, అంగము అంటే భాగం. 5 భాగములు కలిగిందని పంచాంగం అంటారు. పంచాంగం అంటే 5 భాగములు. ఏమేంటివి? తిథి, 2 వారం, 3 నక్షత్రం, 4 యోగం, 5 కరణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అన్నమాట. ఇందులో తిథులంటే పాడ్యమి మొదలుకొని పూర్ణిమ లేదా అమావాస్య. శుక్లపక్షంలో పాడ్యమి, విదియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. అదే కృష్ణపక్షంలో 14 తిథులయ్యాక ఆఖరణ పూర్ణిమ బదులు అమావాస్య. వీటిని తిథులు అంటారు. ఈ తిథుల్ని ఏ రోజుకు ఆ రోజు మనం చదువుకోవాలి. పూజ చేసేటప్పుడు తిథులను తలుచుకోవాలి. అందుకే శుభవాసరే, శుభనక్షత్రే, శుభతిథౌ అంటున్నావా లేదా? శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే, యోగం, కరణం, తిథి అన్నీ తలుచుకుంటున్నాం మనం. వాటిని పైకి ఎత్తట్లేదు కానీ ప్రతిరోజు సంకల్పంలో శుభవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే, శుభతిథౌ అని 5 తలుచుకుంటున్నాం కానీ వాటి పేరు చెప్పట్లేదు. కొంతమంది మాత్రం తిథుల్ని నవమ్యాం తిథౌ, ఇది వాళ్ళ ద్వాదశి కాబట్టి ద్వాదశ్యాం తిథౌ అంటున్నారు. కొంచెం తెలుసున్నవాళ్ళు. తెలియని వాడికి అన్నిటికీ శుభవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే అని ఆ పంచ అంగములను తలుచుకున్నాక సంకల్పం చెప్పాక పూజ చేస్తున్నాం. అందులో ఈ తిథుల గురించి ఏ రోజుకు ఆ రోజు చెప్పినట్టయితే దానివల్ల చాలా లాభం ఉందండో. ఈరోజు పూజ చేస్తున్నప్పుడు ద్వాదశి అయితే ద్వాదశ్యాంతెతవు, త్రయోదశి అయితే త్రయోదశ్యాంతెతవు అని చెబితే ఏమిటి లాభం అని అడగండి. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథిని భక్తితో తలుచుకుంటేనే డబ్బు వస్తుంది, మంచి ధనం. ఆ ధనం కూడా తరగని ధనం, ఆనందమిచ్చే ధనం. కావాలంటే తిథిని తలుచుకోవాలి. మాకు డబ్బు లేదా అని అడగచ్చు. మీ డబ్బు మీ దగ్గర ఎంతకాలం ఉంటుందో దానివల్ల నీకు ఆరోగ్యమో అనారోగ్యమో నీకు తెలియదు. అది నీకు అశాంతి తెచ్చిపెట్టచ్చు. ఒక్కొక్కళ్ళ దగ్గర డబ్బు కూడా అశాంతి తెచ్చి పెడుతుంది. కానీ తిథిని తలుచుకుంటే అశాంతి లేని ప్రశాంతత కల ధనం వస్తుంది. అందువల్ల తిథేశ్చ శ్రియం ఆప్నోతి. ఈ 15 తిథులు తలుచుకుంటే ధనమును పొందుతావు. 2వది వారం. వారాత్ ఆయుష్యవర్ధనం. భానువాసరే, ఇందువాసరే, కుజవాసరే, సౌమ్యవాసరే లేదా బృహస్పతివాసరే, భృగువాసరే, మందవాసరే, ఈ 7 వారాలు ఏ రోజైతే ఆ రోజు తలుచుకుంటున్నాగా. ఇవాళ ఆదివారం అనుకోండి, ఆదివాసరే అనకూడదు, అది భానువాసరం, సూర్యుడి యొక్క వారం కాబట్టి భానువాసరే. అదే సోమవారం అయితే సోమవాసరే అనొచ్చు, ఇందువాసరే. ఇందు అన్న చంద్రుడే, సోమ అన్న చంద్రుడే. కుజుడు లేక మంగళుడు లేక భౌముడు. అందువల్ల భౌమవాసరే అని కొందరు, కుజవాసరే కొందరు, మంగళవాసరే అని ఏదైనా 3 నామాల్లో 3 ఆయనవే కనుక తలుచుకుంటున్నాం. అదే బుధవారం అయితే బుధవాసరే లేక సౌమ్యవాసరే, సౌమ్యుడు అని పేరు బుధుడికి. అందుకని మంత్రశాస్త్రంలో ఎక్కువగా సౌమ్యవాసరే అని తలుచుకుంటాం. అదే గురువారం అయితే బృహస్పతి వాసరే, శుక్రవారం అయితే భృగువాసరే, భార్గవులు శుక్రుడంటే అందుకని భృగువాసరే. ఇక శనివారం వస్తే మందవాసరే, శనివాసరే అని కూడా అనొచ్చు. ఇలా ఈ ఏడు రోజుల్ని ఏ రోజు మనం పూజ చేస్తే ఆ రోజు ఆ రోజుని తలుచుకున్నట్టయితే వారాన్ని, దానివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, అకాల మరణములు ఉండవు. అందుకని వారాత్ ఆయుష్యవర్ధనం. ఇంకా మూడవది నక్షత్రం, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తరాహస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలే మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటాయి. ఏ రోజు ఏ నక్షత్రం ఉందో పంచాంగంలో రాస్తారుగా, అది చూసుకోవాలన్నమాట. ఈరోజు ఆరుద్ర అయితే ఆరుద్ర, పుష్యం అయితే పుష్యమి. ఓ రోజు మన పునర్వసు వచ్చింది, ఆ రోజు రాముడికి పూజ చేశారు, పునర్వసు నక్షత్రే అని చెప్పుకోవాలన్నమాట. శుభ నక్షత్రం అయిన చోట పునర్వసు అని కూడా చెప్పుకోండి. ఇలా నక్షత్రాన్ని తలుచుకుంటే దానివల్ల లాభం ఏమిటి? ఏ రోజు ఏ నక్షత్రం ఉందో దాని పేరు చెప్పి తలుచుకోవటం వల్ల పాపాలు పోతాయి. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రము వలన పాపము నశించిపోతుంది. అందువల్ల నక్షత్రం తలుచుకోవాలి. ప్రతిరోజు పాపం చేయకుండా ఎదుగుంటాం, మనం మహాపుణ్యాత్ములు ఏం కాదు. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కాబట్టి నిత్యం ఎంతో కొంత పాపం చేయకుండా ఎవడి వల్ల కాదు, పరమపుణ్యాత్ముడైన నేను కూడా అప్పుడప్పుడు దోమని ఇలా అనవలసి వస్తుంది. ఒక్కోసారి కనపడితే అది చచ్చిన చావకపోయినా నా చేతిలో ఎప్పుడూ చావట్లేదు అది. మరి దానికేం ఆయుద్ధాయం ఉందో, బహుశా అనుమానం అది కూడా రోజు వారం తలుచుకుంటుందేమో, వారాన్ని తలుచుకుంటే ఆయుద్ధాయం పెరుగుతున్నట్టు. దిక్కుమాల దోమలు కూడా నా పురాణం విని వారాదు ఆయుష్యవర్ధనం అన్నావా పద్మాకరు అని. ఈరోజు గురువారం కదా, బృహస్పతి వాసరే అని చెప్పుకుని వచ్చి ఉంటుంది ఇక్కడికి వచ్చే ముందు, అందుకని దానికి కూడా ఆయువు పెరిగింది. అలాగే నక్షత్రాల వల్ల ఇటువంటి పాపములు తొలగిపోతాయి. తెలుసో తెలియకో పక్కవాడి చెప్పులు ఎత్తుకుపోయినా, లేదా గురువుగారు నాకు ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వరు అని గురువుగారు ఇంటర్వ్యూ కోసం గురువుగారు గుమ్మం దగ్గర గడవ గంటసేపు గొడవ చేసినా, ఇలాంటి పాపాలు వస్తూ ఉంటాయి. కొన్ని కొంతమంది దౌర్జన్యం ఉండవు, ఎవడికోసం వస్తాడయ్యా ఇంటర్వ్యూ అయినా అని యుద్ధం చేస్తారు. రావణాసురుడి అంశతో పుట్టిన వాళ్ళు ఉంటారు కొందరు. రావణాసురుడు కైలాసానికి వెళ్ళి నందీశుడితో తగాదా పడ్డట, ఏమిరా నంది కైలాసంలోకి వెళ్ళనివ్వవా, కోతిముఖం వాడా అన్నాడు. శివుడి దగ్గరికి వెళ్ళేవాడు ఎవడన్నా నందీశ్వరుడితో యుద్ధం చేస్తాడా? దాంతో నందికి మండింది. కోతిముఖం వాడా అన్నావు గనక కోతులు నీ లంకానగరాన్ని ధ్వంసం చేసి తగలబెట్టేస్తాయి, కోతుల వల్లే నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. దెబ్బకి ఆంజనేయుడు వచ్చాడు, లంక తగలబడింది. అందులో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరిదైనా ఆగ్రహం పొందకుండా అనుగ్రహం పొందాలనుకుంటే వినయంగా ఉండాలి. అందులో గురువుగారితో కంటే గురువుగారి శిష్యులతో మరింత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు వీళ్ళు వచ్చి గురువుగారు అండి ఆయన ఉత్తముడు అండి ఆయనకి దర్శనం ఇవ్వండి అని చెబితే వీడు దర్శనం ఇస్తాడు. ఆ వచ్చినవాడు అండి రౌడీ అండి బస్తీమే సవాలు అంటున్నాడంటే గురువుగారు మంత్రం ఎందుకు ఇస్తాడు? శాపం పెట్టేస్తాడు. పెట్టరు కానీ పెట్టే స్థితి తెచ్చుకోకూడదు మనం. అందువల్ల ఎప్పుడు కూడా మనం అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో ఇలాంటి పాపాలన్నీ ఉంటాయిగా మన చుట్టూత, అవన్నీ ఈ నక్షత్రాలను తలుచుకుంటే పోతాయి. ఇక యోగములు 27 వ్యతీపాత వైధృతి యోగం వంటి యోగములు 27 యోగాలు ఉన్నాయి. ఈ యోగముల వల్లే జీవితం అంతా విచిత్రంగా నడుస్తుంది. ఇందులో విష్కంభము అని ఒక యోగం ఉంది. ఈ యోగం ఉన్నట్టుగా పంచాంగంలో రాశాడనుకోండి, ఆ సమయంలో మనం బయటికి వెళ్ళామా అనుకున్న పనులు తల్లకిందులైపోతాయి. భయంకరమైన యోగం అది. వైధృతి యోగం అని ఉన్నది. ఇది మనకి ఎక్కడికి వెళ్ళినా పనిలో శాంతి లేకుండా అశాంతి ఇస్తుందట. ఒక్కోసారి మనం పనికి వెళ్ళేటప్పుడు ధైర్యం కోల్పోతాం, అయ్యి బాబోయ్ అవుతుందో లేదో, ఇవాళ పాస్పోర్ట్ కడుతున్నాను, ఇక్కడ ఎంట్రీ అవుతుందా లేదా, వస్తుందా లేదా అనే బెంగ ఎందుకు వస్తుందంటే ఈ వైధృతి యోగంలో బయలుదేరావు. అది నీకు ధృతి లేకుండా చేస్తుంది. ఒక్కొక్క రోజు పని మీద పెడితే భలే హుషారుగా ఉంటుందండి ఆ పూట, మనకి ఏం బెంగ ఉండదు. కానీ ఒక్కొక్క రోజు ఏమిటో తెలియదు, కానీ పరీక్షకు వెళ్ళినా ఇంకో పని మీద వెళ్ళినా ఆ పూట అస్సలు ధైర్యం ఉండదు. అన్నీ వచ్చినవాడు కూడా ఈ పూట పరీక్షకు వెళ్ళినప్పుడు అమ్మో నేను చదివిన వస్తాయో లేదో, గుర్తుంటాయో లేదో అని బెంగ పెట్టుకుంటాడే. దానికి గల కారణం ఏంటనమాట, ఈ వైధృతి అనే దరిద్ర యోగం పట్టుకుందని అర్థం. అంటే అవి చెత్తని కాదు, అవి మానవ జీవితంలో ఒక భాగం. వ్యతిపాత యోగం అని ఒకటి ఉంటుంది. అమ్మ నాయనో ఆ రోజు అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. ప్రయాణానికి వెళ్తే బస్సులు దొరకవు, తుమ్మెదలు వచ్చి దాడి చేస్తాయి, లేదా ఏ కుక్కలో కరుస్తాయి, అది ఇది కాకపోతే పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేసి అనాగందరగోళం చేసేస్తారు. నీ దగ్గర ఏముండవు కర్మ, నీ దగ్గర 4 పేపర్లు ఉంటాయి, కానీ మొత్తం అప్పుడు బస్సునో కారునో ఒక గంట సేపు చెక్ చేస్తారు. లేదా ఘోర వర్షం కురిసి పరీక్షకు వెళ్ళనేవాడు ఉంటాడు, లేదా వర్షం వల్ల ఉద్యోగానికి వెళ్ళలేని వాడు అయిపోతాడు, వర్షం కురుస్తుంది ఇంకేదో దొరుకుతుంది, కర్మగాలి వ్యతిపాత యోగం వచ్చిన రోజున ఒకడు బయటకు వచ్చేట అప్పుడే లాక్డౌన్ పెట్టారు, వాడు మళ్ళీ ఇంటికి వెళ్ళలేకపోయాడు. ఇక్కడే గుంటూరులో 30 రోజులు ఉండిపోయాడు వాడు, చచ్చినంత పని అయింది వాడికి. కాబట్టి చెప్పొచ్చు ఏంటంటే ఇలాంటి యోగాలు వస్తే ఎక్కడికి వెళ్ళినా పనుల్లో ఆటంకాలు వచ్చి అక్కడ ఇరుక్కుపోతారు. ఇలాంటి 27 యోగాల్లో కొన్ని చెత్త యోగాలు కొన్ని మంచి యోగాలు ఉంటాయి. ఈ యోగముల గురించి తెలుసుకుని పంచాంగంలో ఇస్తాడనమాట. ఇదిగో ఈ పోటీ ఇక్కడ విష్కంభ యోగం, వైధృతి యోగం, వ్యతిపాత యోగం అని ఉంటుంది కదా. అందుకని శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే అన్న చోట ఈ యోగం పేరు చెప్పుకోండి పంచాంగం చూసుకుని. అప్పుడు చెప్పుకుంటే ఆ యోగ ప్రభావం చెత్త యోగం అయితే అది మన మీద పడకుండా ఉంటుంది, మంచిది పడుతుంది, దానివల్ల లాభాలు వస్తాయి. ఈ యోగం తలుచుకుంటే ఏమిటి లాభం? యోగాద్ రోగ నివారణం. ఈ యోగములను తలుచుకుంటే రోగాలు తొలగిపోతాయి. ఏ పూట పంచాంగంలో ఏ యోగం ఉందో దాన్ని తలుచుకుంటే ఆ యోగాలకు ఆనందం కలిగి, ఆహా భూలోకంలో ఉన్న మానవా నన్ను తలుచుకున్నావా, నా పేరు చెప్పావా, స్టేజీ మీద చెప్పావా అని ఆనందం పడిపోయి ఇంకా యోగములు మనని పీడించక శుభాలను ఇస్తాయి. ఏమండి మీరే అంత ఆనందపడిపోతున్నారు, ఎవరి పేరన్నా చెప్పగానే అయ్యి బాబా నా పేరు చెప్పారు గురువుగారు ఇవాళ స్టేజీ మీద అనుకుని ఒక స్టేజ్కి వెళ్ళిపోట్లా. స్టేజీ మీద చెప్తే మన స్టేజీ పెరిగినట్టు అనమాట. ఇంత ఏజ్ వచ్చిన వాడికే పేరు చెప్తే ఇంత ఆనందం కలుగుతుంది. అటువంటిది యోగములకు ఎంత ఆనందం కలుగుతుంది మరి, అందుకని వాటి పేరు చెప్పాలన్నమాట. ఇక చివరివి కరణములు, తైతుల కరణం, భవకరణము, ఇలా కరణములు 11 ఉంటాయి. ఈ కరణముల గురించి తెలుసుకున్నాం అనుకోండి, అవి మనకి కార్యసిద్ధి కలిగిస్తాయి. కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణమును తెలుసుకుంటే కార్యసిద్ధి అవుతుంది. అక్కడ పంచాంగం రాస్తాడుగా తైతుల కరణం అనగానే శుభయోగే శుభకరణి అన్న చోట తైతుల కరణి, లేదా భవం ఉందనుకోండి భవకరణి అని రాయండి అనండి, ఒకసారి తలుచుకోండి. ఒకవేళ మనకి పేరు తెలియదు అనుకోండి అప్పుడు శుభయోగే శుభకరణి అని మాత్రం అనండి. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఈ కరణములు కూడా సంతోషించి అమ్మాయ వీడెవడో కొంచెం మంచాడు మనల్ని తలుచుకున్నాడు, వీడి పనులలో విజయం కలిగిద్దాం, వీడు వెళ్ళే పనిలో ఆటంకం తొలగించి ఆ కార్యసిద్ధి అయ్యేలా చేద్దాం అనుకుంటే కార్యసిద్ధి అవుతుందన్నమాట. అందుకని ఏమన్నారు, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగస్య ఫలంత్విదం. ఇది పంచాంగ ఫలితం అంటే. అందుకని ఉగాది నాడు పంచాంగం ఎందుకు అనమంటారంటే 5 తెలుసుకుంటే లాభం ఇది అనమాట. మళ్ళీ ఆ శ్లోకం అందరం ఒకసారి వినండి, శ్రియస్థితేశ్చ శ్రియమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగస్య ఫలంత్విదం అన్నారు. ఇది శ్లోకం రాసిన వాడు బృహస్పతి, పోని పద్మాకర్ గారు కదా రాసింది. భగవంతుడైన విష్ణువునకు కరణం అని పేరుంది. కరణం కారణం కర్త వికర్త గహనోకోహ, కరణము అంటే నిరంతరము తెలివితేటలతో పనిని చేయువాడు, పని అపజయము లేకుండా చేస్తే కరణము అంటారు. అందుకే పూర్వం కరణాలను పెట్టారు, అంటే వాళ్ళు చాలా తెలివితేటలతో ఎక్కడ భూమి ఉంది, ఈ భూమి అవతలవాడికి ఎలా దక్కాలి, నీచుడి చేతికి ఎలా వెళ్ళకూడదు, ఇంత తెలివితేటలతో ఆ పని చేసేవారు. అందుకని ఈ విష్ణు సహస్రనామంలో పేరు అని పెట్టారు. కరణము అంటే సరి అయిన రీతిలో కార్యమును నడుపువాడు, మహాత్ముడు, మంచి మేధావి అని అర్థం అన్నమాట. ఒక్కొక్క పేరు మనకి తెలియకుండానే అది ఎందుకు వచ్చిందో తెలియదు, దాంట్లో అంతరార్థం అదనమాట. ఈ కరణం అనేది అటువంటిది, మనకి కార్యసిద్ధి కలిగిస్తుంది. ఇవి రోజు అనుకోండి అది పెద్ద కష్టమే ఉందండి, అప్పుడు మనకి కార్యసిద్ధి అవుతుంది. ఈయన వెళ్ళింది ఏంటని చెప్పాము ఇప్పుడు మీకు, వ్యతిపాత యోగంలో వెళ్ళాడు పరశురాముడు, అక్కడ వచ్చింది ఈ గొడవ. ఆ యోగంలో వెళ్ళిన వాడికి ఎక్కడికి వెళ్ళినా పని అవ్వదు, ఇబ్బందులు కలుగుతాయి, హఠాత్తుగా దైవ సంబంధమైన ఆటంకాలు ఎదురవుతాయి. శత్రువుల్ని సంహరించి శత్రు సంహారమునకు తనకి వరమిచ్చి అనుగ్రహించిన శివుడికి నమస్కారం చేసుకుని ఆశీస్సులు పొందడం కోసం పరశురాముడు కైలాసానికి వెళ్ళగానే సరిగ్గా ఎదురుగుండా గుమ్మం దగ్గర నిలబడి గణపతి ఆగు పరశురామ ఆగన్నాడు. అదేమిటయ్యా, పార్వతీ పరమేశ్వర దర్శనానికి వెడుతున్న నన్ను ఆగమండం ధర్మమా, ఆయన ఎప్పుడూ నన్ను లోపలికి రావచ్చు అన్నాడు. అప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక పక్కన కుమారస్వామి ఒక పక్కన ఉండగా నేను వస్తే నువ్వు స్కందునితో సమానుడివి నా కొడుకు అన్నాడు ఆయన. అమ్మ కూడా అలాగే దీవించింది, కొడుకునైన నేను లోపలికి వెళ్ళకూడదా, ఈ నిషేధం ఏమిటి అన్నాడు. క్షణం తిష్ట మహాభాగ దర్శనం తే భవిష్యతి.
అద్య విశేషరో భ్రాతః భవాన్యాసః వర్తతే స్త్రీ పుంసోర్యుక్తయోస్తాత సహైకాసనస్థయోః కరోతి సుఖభంగం యో నరకం సవ్రజే ధ్రువం.
ఒక్క క్షణకాలం ఇక్కడ ఆగు, కొంతసేపట్లో నీకు దర్శనం అవుతుంది, కాసేపు వెయిట్ చెయ్యి. నీవు కాసేపు ఆగినట్టయితే ఈశ్వర దర్శనం అవుతుంది. ఇవాళ సకల లోకేశ్వరుడు ఈశ్వరుడు అమ్మవారితో కలిసి ఏకాంతంగా తాండవమాడుతున్నాడు. స్త్రీ పురుషులిద్దరూ కలిసి ఏకాంత గృహంలో నాట్యం చేసుకుంటున్నప్పుడు తోసుకుని లోపలికి వెళ్ళకూడదు. అసలు ఎవరైనా లోపల ఉన్నప్పుడు ఒకసారి తలుపు మీద కొట్టి రావచ్చు అని అడిగి వెళ్ళాలండి. ఇప్పుడు నేను తలుపు దగ్గరికి వేసుకుంటాను, తోసుకు లోపలికి వస్తే ఆ సమయంలో ఏం చేస్తున్నాను? నేనేదో అభ్యంతర స్థితిలో ఉండొచ్చు, ఏ బట్టో కట్టుకుంటూ ఉంటాను, అప్పుడు రాకూడదు కదా లోపలికి. మరి అయితే గురువుగారు తువ్వాలైనా లేకుండా మీరు బట్టలు కట్టుకుంటారా అని అడగచ్చు. కర్మగాలు ఆ టైంలో తువ్వాలు దారిపోతే ఎవడేం చేయగలడు? అందువల్ల ఇవన్నీ మానవుల చేతిలో ఉంటాయా, వాడికి ఓపిక ఉంటుందా? అందుకని ఎవరి గదిలోకి వెళ్ళినా సరే నీ కర్మయోగం వల్ల వాడి కర్మయోగం వల్ల లోపల వాడు ఎలా ఉంటాడో తెలియదు కనుక ఒకసారి మే ఐ కమిన్ సార్ అనాలి. మే అనకుండా కొంతమంది జూన్ ఐ కమిన్ సార్ అంటున్నారు. మే అయినా జూన్ అయినా ఏప్రిల్ అయినా మొత్తం మీద ఏదో ఒకటి లోపలికి రావచ్చా అని అడగాలి, అడగకుండా లోపలికి వెళ్ళిపోకూడదు. అందున పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులు తాండవ నృత్యం చేస్తూ ఉంటే ఆ గదిలోకి వెళ్లే ముందు అడగకుండా ఎలా పెడతాం? వాళ్ళు ఏకాంతంగా చక్కగా నృత్యం చేస్తుంటారు. అదొక అపూర్వమైన నృత్యం, అది అర్ధనారీశ్వర నృత్యం అది. అందుకని అక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళ నృత్యమునకు కానీ సుఖమునకు కానీ ఏకాంతమునకు కానీ భంగం కలిగించిన వాడు ఎవడైనా సరే స నరకం వ్రజేత్తు ధ్రువం, వాడు గ్యారంటీగా నరకానికి పోతాట. అసలు రాత్రి అండి పది దాటాక ఎవరికి ఫోన్లు చేయకండి సాధ్యమైనంత వరకు, అత్యావశ్యకమైతే తప్ప. పాపం 10 గంటలకి భార్యాభర్తలు ఎదురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, ఆ టైంలో వీడు ఫోన్ చేస్తే డిస్టర్బ్ అయిపోతే అది కూడా నరకంట. అందుకని ఎప్పుడు పెడితే ఇప్పుడు ఫోన్ చేయకూడదు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, 11:00కి ఫోన్ చేస్తారు, ఏమిటో తెలియదు. ఏముంటుంది 11:00 ఫోను? గురువుగారండి మీరు గుర్తుకొచ్చారండి అని 11:00 ఫోన్ చేస్తే అది న్యాయమా? 11:00 నేను గుర్తుకొస్తే గుర్తుకు రావచ్చు కాక, అప్పుడు నన్ను లేపాలా? నాకు ఒక శిష్యుడు ఉండేవాడు, వాడికి చాలాసార్లు అప్పులు ఇచ్చాను. ఒరే బాబు ఏదో పడరా బాబు అన్నాను. పాపం వాడికి గురుభక్తి ఎక్కువ. ఒకరోజు అర్ధరాత్రి 12:00 వచ్చి తలుపు తట్టాడు. ఎందుకురా 12:00 వచ్చి తలుపు తట్టామంటే, గురువుగారు ఇప్పటివరకు మీరు నాకు దాదాపు 5,000 లక్షలు ఇచ్చారండి, ఆ అప్పు తీర్చకపోతే నాకు నిద్ర అట్టట్లేదు, అందుకని అప్పు తీర్చలేను అని మీకు దగ్గరకు వచ్చి చెప్తే కానీ నాకు నిద్ర అట్టట్లేదు, అందుకని 12:00 వచ్చి లేపాను అన్నాడు. ఇప్పుడు నాకు నిద్ర అట్టద్దు, వాడు 12:00 వచ్చి లేపాడు. అందువల్ల సగం నిద్రట్లోంచి లేచి మళ్ళీ నిద్ర పట్టాలన్నా నిద్ర అట్టదు. పైగా వాడు 5 లక్షలు తీర్చనని చెప్పాడు ఇప్పుడు రాత్రి 12:00. కాబట్టి అలా అర్ధరాత్రి 12:00 వచ్చి అప్పు తీర్చలేకపోతున్నానండి గురువుగారు అని అనకండి. ఎప్పుడో పగటిపూట హాయిగా ఖాళీగా ఉన్నప్పుడు 10:00 వచ్చి గురువుగారు తీర్చలేనంటే అప్పుడు వేరు. ఎప్పుడు పడితే అప్పుడు అలాగ మనుషుల్ని లేపి డిస్టర్బ్ చేస్తే మహాపాపం అంటే అలాంటి వాడు నరకానికి పోతాడు. ఈ మాట అనగానే వినాయకుడి మాట విని, అది నీవన్నమాట నిజమే కానీ వీళ్ళు మాకు తల్లిదండ్రులు, పైగా వాళ్ళు జగత్పితరవు వందే పార్వతీ పరమేశ్వరు అని పిలువబడుతున్నవాడు, సమస్త లోకాలకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు, వారి దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళడానికి తలుపు తట్టి వెళ్ళాలా అన్నాడు. అహో శ్రుతమపూర్వం కిం వచనం తవ వక్త్రతః భ్రాంత్యా వినిర్గతం వాపి హాస్యార్థం అథవా ఉదితం. ఎప్పుడూ వినని మాట విన్నాను, ఇది విచిత్రమైన మాట, అపూర్వమైన మాట. అందున గణపతి నోటి నుంచి వచ్చింది ఈ మాట. గణపతి నువ్వు భ్రాంతితో చెబుతున్నావా లేక హాస్యానికి చెబుతున్నావా? భూలోకంలో మానవులైతే కామవికారంతో ఉంటారు, కాబట్టి తల్లిదండ్రులైనా లోపలుంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు కాబట్టి వెళ్ళకూడదు. జగన్మాత అయిన మా పార్వతీమాతకి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఈశ్వరుడికి ఈ భూలోక మానవుల్లో కామం ఉండదు. వాళ్ళన్నిటికీ అతీతులు. వాళ్ళు నృత్యం చేస్తే ఆ నృత్యం సమస్త లోకాలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ తాండవం కూడా లోకానికి ఉపయోగపడుతుంది. అందున పరమభక్తుణ్ణి, ఏకాంత భక్తుణ్ణి, ఎప్పుడైనా లోపలికి వెళ్ళడానికి అధికారం ఉన్నవాణ్ణి అటువంటిది నన్ను లోపలికి వెళ్ళొద్దంటావా? అందున ఇప్పుడు మంచి విజయం పొంది వచ్చాను, వెడతాను అని గణపతిని ఇలా పక్క గంటి వెళ్ళబోయాడు. దాంతో గణపతి 2 చేతులతో పుచ్చుకుని పరశురాముడి పైకి విసిరేశాడు. అంతటి పరశురాముడు గిర్రున బొంగరంలా తిరిగి 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 కింద మళ్ళీ పడ్డాట. ఆయనకి మండి గండ్రగొడ్డలు ఎత్తాడు. ఏమిటో కర్మయోగాలు, కైలాసానికి వెళ్ళి గణపతి యుద్ధానికి వెళ్ళడం ఏమిటో కదా, ఇదే కాలప్రభావం. కారణం ఏమిటో తెలుసా, ఈ గందరగోళం జరగకపోతే ఆయన భూలోకానికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతే అక్కడ జమదగ్గిన చావాడు. అందుకని ఇంత నాటకం ఆడట శివుడు. సరిగ్గా కుమారస్వామి వచ్చి వెంటనే రెండు చేతులు అడ్డం పెట్టి గణపతిని ఓ పక్కకి ఇతన్నో పక్కకి పెట్టి, ఇదేమిటిది, ఒకడేమో పార్వతీదేవికి ముద్దుల తనయుడు, మరొకడేమో శివుని చేత స్కంద సమానుడు అనిపించుకున్నవాడు, మహానుభావుల మధ్యలో తగాదా పనికిరాదనగా ఇద్దరూ తోసిపారేశారట పక్కకి కుమారస్వామిని. మంచి రెండు ఆబోతులు యుద్ధం చేసుకుంటూ ఉంటే మధ్యలో లేగదోడ ఎలా అయిపోతుందో అలా పడిపోయాను, తోసిపారేశారు ఇద్దరం. నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి, ఆ ఇద్దరు కూడా గెంటి అవతల పారేశారట పక్కకి. బాహుభ్యాం ద్వౌ సముద్గృహి, ఇద్దరూ కలిసి రెండు చేతులతో కూర్చుని విసిరి అవతల పక్కకి పారేశారు. ఆ తర్వాత గణపతిని, నన్ను లోపలికి వెళ్లకుండా చేస్తావా అని, ఇదిగో మీ నాన్నగారు ఇచ్చిన గండ్రగొడ్డలు నీ మీద ప్రయోగిస్తున్నాను అన్నాడు. ఆ గండ్రగొడ్డలు మహావేగంగా వచ్చి పడింది. ఎవరి మీదకి, గణపతి మీదకి. వెంటనే గణపతి ఏం చేశాడు, అమ్మో ఇది మా తండ్రి గారు ఇచ్చినది, ఇది అత్యంత పవిత్రమైనది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం తిరస్కరించకూడదు, దీనితో యుద్ధం చేశామంటే తండ్రి గారిని తిరస్కరించినట్టే అని వెంటనే ఏం చేశాడు, ఈ ఎడమదంతం అడ్డం పెట్టాడు. పట్మనొచ్చి ఎడమదంతం దాన్ని కొట్టేసింది, దంతం విరిగి కింద పడిపోయింది. దంతం ఆ కుఠారం దెబ్బకి విరిగి కింద పడిపోయిందట. దంతపాతేన విధ్వస్త సాబ్ధిద్వీపధరా ధర, ఈ గండ్రగొడ్డలి ఎడమ దంతానికి తగలడంతో, దంతం తెక్కింద పడడంతో పెద్ద శబ్దం అయ్యింది, దంతం విరిగి కైలాసంలో పడింది. ఆ శబ్దానికి, ఆ భయంకరమైన నాదమునకు భూమండలం కూడా కంపించిపోయింది. ఎక్కడో కైలాసంలో జరిగిన ఘట్టానికి భూమి కూడా ద్వీపములతో సముద్రములతో కొండలతో పాటు ఊగిపోయి భూకంపం వచ్చేసింది. చకంపే పృథివీపాల లోకాస్త్రా సముపాగత, స్వర్గం భూలోకం పాతాళలోకం మూడు వణికిపోయాయి, ప్రపంచ ప్రళయం వచ్చింది. ఎంకిపెళ్లి సుబ్బిసాగుకు వచ్చినట్టుగా మధ్యలో ఇక్కడ దంతం ఎరగడం ఏమిటి, లోకాలన్నీ కదిలిపోయాయట. దాంతో దేవతలు హాహాకారాలు చేశారు. కార్తికేయుడు తెల్లబోయాడు. ఈ కోలాహల ధ్వనికి శివపార్వతులు నృత్యం ఆపి అక్కడికి వచ్చారు. ఆ సమయంలో నెత్తురు కారుతూ ఈ దంతం విరిగిపోయి కింద పడి ఉండడం, దంతం దగ్గర ఉన్న విరిగిపోయిన చోట కొంచెం గణపతికి నెత్తురు కారడం, గండ్రగొడ్డలు కింద పడడం, అది వాళ్ళు చూచారు. వెంటనే పార్వతీదేవి ఏమి ఎరగనట్టుగా, ఏం జరిగింది అంది కుమారస్వామిని. ఆ జగదంబకి తెలియంది ఏముంది, ఇవన్నీ పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు లీలలే కదా, అయినా ఏమనగనట్టుగా, పప్రచ్ఛ పార్వతీ స్కందం కిమేతదితి కారణం. కుమారస్వామిని, నాయన ఇక్కడ విఘ్నేశ్వరుడు కోపంతో ఊగిపోతున్నాడు, అక్కడ పరశురాముడు కోపంతో ఊగుతున్నారు, మధ్యలో ఇక్కడ పరశు ఏమిటి, ఈ దంతం విరగడం ఏమిటి, ఏం జరిగింది అని అడిగింది. వెంటనే సేనాని, అమ్మా పరశురాముడు లోపలికి వెళ్ళబోయాడు, అన్నయ్య గారు ఆపారు, దాంతో ఈ చిన్నన్నగారి కోపం వచ్చింది, దాంతో ఆయన తన చేతిలో ఉన్న గండ్రగొట్టలు విసిరాడు, అన్నయ్య దంతం విరిగిపోయింది అన్నాడు ఆయన, ముద్దుగా పలికాడు. దాంతో పార్వతికి కోపం వచ్చింది, శివుడికేసి చూసింది, ఏమయ్యా ఇలాంటి వాళ్ళందరినీ నీ శిష్యులుగా తీర్చుకుంటావు నువ్వు, అసలు నీ శిష్యుల్లో ఒక్కడు సరైన వాడు ఉన్నాడా, ఒకడొచ్చి కైలాసం పెకలిస్తాడు, ఒకడొచ్చి నందీశ్వరుడితో తగాద పడతాడు, ఒకడినేమో నువ్వు కొడుకంటే వాడొచ్చి నీ కొడుకు యొక్క దంతం విరగొడతాడు, మాయదారి శిష్యులే నీకు దొరుకుతారు, నీ దగ్గర ఉన్న భక్తులు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, ఒకడేమో పాత కుళ్ళు గుడ్డలు గప్పుతాడు ఒకడు, ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి. ఒక ఆవిడ పాత గుడ్డల మీద గప్పితే, ఆహా నా తల్లివా నువ్వు తల్లి, అందుకు మీదకి పాత గుడ్డలు కప్పావా అని ప్రేమతో ఆవిడ్ని తీసుకొచ్చి కైలాసంలో కూర్చోబెట్టి ఆవిడకు బిల్డింగ్ కట్టి నైరుతి దిక్కులో ఈవిడ మా అమ్మ అన్నావు, ఇలాంటి పని ఎవడన్నా చేస్తాడా, ఇక దెప్పడం అవసరం వచ్చింది కదా, దెప్పిందనమాట, దొరికితే చాలు భార్య మొగుడు తెగ తెప్పేస్తుంది అన్నారు నేను అలా వ్యాసుడు అన్నాడు, సమయం వచ్చింది కదా, అందుకని అప్పుడు అలా చేసావు ఇలా చేసావు అని అమ్మ కూడా తెప్పిందిట, తద్వారా మనకు కూడా అవకాశం ఇచ్చింది, మీరు దెప్పచ్చు అన్నది నేను అలా వ్యాసుడు అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన కథ ఉందండి. పూర్వం 21వ త్రేతాయుగంలో, 21వ త్రేతాయుగం ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇది 28వ యుగం, 21వ త్రేతాయుగంలో శ్రీశైల ప్రాంతంలో ఓ ముసలావిడ ఉండేది. పాపం ఆ ముసలావిడ చిన్న చెగిపోయిన బట్టలు కట్టుకునేది, చిరిగిపోయిన బట్టలు కట్టుకునేది, అందుకని చిన్న అని పిలిచేవారట. సంస్కృతంలో ఒత్తుచ్చి నా కింద నా ఒత్తు చిన్న అంటే ముక్కలైపోయినది, తెగిపోయినది అని అర్థం. ఆవిడ శ్రీశైల దేవస్థానానికి ఒక 5-6 మైళ్ళ దూరంలో ఉన్న కేకారణ్యంలో ఉండేది పాపం. శివుడు లింగరూపంలో ఉన్నాడు, ఆయనే మన తల్లి తండ్రి మన సమస్తం ఎవరో చెప్పారట. ఆవిడ ఒకరోజున శివలింగాన్ని చూచింది. శివుడు చూడగానే ఆవిడకి దేవుళ్ళు అనిపించలా, కొడుకులు అనిపించాట. మా బాబు ఎంత బాగున్నాడో, బుజ్జిగా ఉన్నాడు, లింగరూపంలో ఉన్నాడు అని. రోజు మా అబ్బాయి మా అబ్బాయి అని ఆయన కోసం ఒక ద్రాక్ష పండు, నేరేడు పండు, రేగు పండు అడవిలో దొరికేవి పట్టుకొచ్చేదిట, తిన్న ఆయన తిను అని అక్కడ పెట్టి వెళ్ళిపోయేది. ఆవిడ కేకారణ్యంలో బతుకుతున్నది. అడవిలో భయంకరమైన చలి ఎక్కువ కదా, అందులో చలికాలంలో శ్రీశైలారణ్యాల్లో చలి ఎలా ఉండేదండి అందులో ఆ రోజుల్లో. ఇప్పుడంటే కాలుష్యం వచ్చాక అన్ని చోట్ల చలి తగ్గిపోయింది, కానీ పూర్వం భయంకరమైన చలి ఉండేదండి. గజగజ చలి వణికించే కాలం అనేవారు సరదాగా మన చిన్నప్పుడు అన్నమాట. ఇప్పటికి కూడా ఉత్తర భారత్లో చలి బాగా ఉంటుంది. కురుక్షేత్రం వెళ్ళాం కదా 2019లో, ఓ అయ్య బాబోయ్ ఇక వెళ్ళి స్నానం చెయ్యాలా అనిపిస్తుందా ఎవరికైనా? వేడి నీళ్ళతో చేయాలనిపిస్తుంది అనమాట. ఎప్పటికీ ఉత్తర భారత చలి చలే. అహములు సన్నములయ్యను దహనము హితమయ్యే దీర్ఘ దశలయ్యని సెల్ బహుశీతోపేతంబై ఉహుహూయని వడకెలోక మురివీనాథ అని హేమంత ఋతువుని వర్ణిస్తూ మహానుభావుడు పోతన గారు భాగవతంలో అద్భుతమైన పద్యం రాస్తాడు. పగళ్ళు తగ్గిపోతున్నాయి, రాత్రుళ్ళు పెరిగిపోతాయి, విపరీతమైన చలి. ఆ చలి తట్టుకోలేక ప్రజలంతా ఊహుహు ఊహు అంటున్నారట. ఊహు అని వడకెలో ఒక మురివీనాథ ఎంత బాగా రాశారండి పద్యం, అది పద్యం అంటే. అలాంటి చలికాలం వచ్చింది ఒకసారి. ఈ చలికాలంలోనే మాఘమాసం కూడా వస్తుంది. మాఘమాసంలో శివరాత్రి వస్తుంది. శివరాత్రికి ఎక్కడెక్కడి భక్తులు వస్తారు శివుడి దగ్గరికి. పాపం ఈవిడ శివరాత్రికి శివలింగ దర్శనానికి బయలుదేరింది. దారిలో నడుచుకుంటూ నడుచుకుంటూ మజిలీలు చేసుకుంటూ వస్తుంది. పాత గుట్టలు బయట పారేస్తారు కదా, అలాంటి గుడ్డలతో ఒక బొంత కొట్టుకుందిట ఆవిడ. ఈ పిల్లలకి ఏదో మలమూత్రాలు తుడవడానికి వాటికి చీరలు అవి తెచ్చుకొచ్చి ఆ చీరలతో చెత్త తుడిచి రోడ్డు మీద పారేసి, లేక కట్టుకున్న పంచెలు చిరిగిపోతే అవతలు పారేసిన ఉంటాయే, ఈ జీర్ణ వస్త్రాలన్నీ ఏరుకుని పాపం కృష్ణానదిలో బాగా ఉతుక్కుని ఆ ఉతుక్కున్న గుట్లు ఆరేసి బొంత సూదులు తెచ్చుకుని, పెద్ద పెద్ద సూదులు ఉంటాయి దబ్బనాలు లాంటి సూదులు, వాటిల్లో పురుకోసలు కూడా గుచ్చుకుని పాపం ఆ పురుకోసలతో బొంత కొట్టుకుందట పాత గుడ్డలతో. ఆవిడ ఆ గుడ్డలు కప్పుకునేది ఆ చలికాలంలో. అలాంటి ఆవిడ శివరాత్రికి ముందు రోజు దారిలో అతి కష్టం మీద నడుచుకుంటూ నడుచుకుంటూ శివలింగం దగ్గరకు వచ్చింది. శివుడి మీద అందరూ నీళ్లు పోసేస్తున్నారు. ఆవిడకి భలే జాలేసేసింది. మా అబ్బాయి మీద ఎవ్వరికీ జాలి లేదు, అసలే చలికాలం, రేపేమో శివరాత్రి ఇంకా చలి వస్తుంది, అసలే చలికి గజగజ వణిగిపోతూ ఉంటే ఆయన మీద చన్నీళ్లు కూడా పోసేస్తున్నారు, మా అబ్బాయికి కన్నీళ్ళు వస్తాయేమో అనుకుంది పాపం ఆవిడ. ఎంతమంది జనం ఉన్నారు, వేణీళ్ళన్న పోయారు కనీసం ఆయన మీద అనుకున్నదట పాపం. ఎంత వెర్రి భక్తురాలండి ఆవిడ, శివుడికి చలి వస్తుందట. ఆయన ఉండేదే చలికొండ మీద, మంచు పర్వతం మీద, హిమాలయ పర్వతం మీద. అసలుకి ఆయనకి చన్నీళ్ళు అంటే ఇష్టం కూడా, కానీ ఆవిడికి తెలియదు అమాయకురాలు కనుక. మీరు శివమానసస్తుత్వంలో ఉన్నారు, హిమజలైహి స్నానంచ దివ్యాంబరం, హిమజలైహి మంచు నీళ్లతో చల్లని నీళ్లతో ఆయనకి స్నానం చేయిస్తున్నాం అంటున్నాం మనం. కానీ ఈవిడ అమాయకురాలు కనుక మా స్వామికి జలుబు చేస్తుందేమో అనుకుందిట. అప్పట్లో ఈ ఆలయాలు లేవు ఇలా, శివుడు ఆరు బయటే ఉండేవాడు. తర్వాత తర్వాత కదా భక్తులు గుడి కట్టారు. కొత్తల్లో ఆయన అక్కడ జ్యోతిర్లింగంగా వెలిసినప్పుడు అస్సలు ఏ ఆచ్ఛేదన లేదు. అందువల్ల రాత్రి మంచు కురిసేసింది అక్కడ. ఓ పక్కన చన్నీళ్ళు పోసేస్తున్నారు, రాత్రిపూట కూడా నీళ్లు పోస్తున్నారు, భయంకరంగా మంచు కురుస్తోంది. ఈ మంచు మా అబ్బాయి నెత్తి మీద పడిపోతోంది. మా స్వామివారు జలుబు చేసి ఎంత బాధపడిపోతున్నాడో, అసలే అందరికీ ఒక్క ముక్కులు రెండు ముక్కులును, ఈ రెండు ముక్కులు చీదుకోవడానికే అని చీదుకుంటున్నారు. మళ్ళీ చీదుడు ఎక్కువైపోతే రెండు పూట్ల ఉపన్యాసం మానేస్తున్నారు. అటువంటిది ఆయనకి 5 ముఖాలు. 5 ముఖాలకి జలుబు చేస్తే పచ్చేతులతోటి పిక్కుని ఆ జలుబుకి ఆ రొంపకి ఎంత బాధపడుతున్నాడో, ఈ చేత్తో ఒక్కొక్క ముక్కుని పిండి ఆ చీవిడి బయటికి తీయలేక మా స్వామి ఎంత బాధపడుతున్నాడో అనుకున్నదట. వెంటనే ఏం చేసింది, తన మీద కప్పుకొని పాత గొడ్డలతో కుట్టిన బొంత ఉంటుంది కదా, ఈ బొంత శివలింగం మీద కప్పేసింది. ఎవరు నీళ్లు పోయొద్దు ఆయన మీద, మా స్వామికి జలుబు చేస్తుంది, అసలే మంచు పడుతోంది, ఇంక ఈ పూటంతా అభిషేకాలు రద్దు అని దగ్గర కూర్చుని అందరినీ హటో హటో అని గెంటింది. పాపం పైన ఆ బొంత కప్పింది. ఆ బొంత కప్పుకోకపోతే ఆవిడ చచ్చిపోతుంది తెలిసినండి. ఆ మంచు పడుతూ ఉంటే ఆ మంచుకి చలికి గచ్చ 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 వణికిపోయింది ముసలావిడ. పైగా ఆ ముసలావిడ ముడతలు పడిన చర్మంతో ఎముకలతో వణికిపోతూ కూడా తన మీద ఉన్న బొంత స్వామివారికి కప్పిందిట. వెంటనే పార్వతీదేవి అంది, ఏంటి ఇది, ఆ దిక్కుమాలిన గుడ్డల మీద కప్పింది, ఆ కుళ్ళు గుడ్డలు, పైగా మలమూత్రాలు తుడిచి అవతల పారేసిన గుడ్డలు ఉతుక్కుని ఆవిడ బొంత కట్టుకుంది, ఆ బొంత ఏమో నీ మీద కప్పింది, ఎలా ఓర్చుకున్నావంటే ఏ నా శరీరాన్ని నువ్వు ఓర్చుకోలేదా అన్నాడు ఆయన. శ్మశానంలో తిరుగుతానుగా నేను, ఒళ్ళంతా బూడిది పూసుకుంటాను, శవాల మీద ఉన్న గుడ్డలు చర్మాలు కట్టుకుంటాను, మెడలో పావులు ఉంటాయి, విషం ఉంటుంది, అయినా నువ్వు నన్ను చేపట్టేవా లేదా అనగా మీరు వాళ్ళు ఒకటేనా అంది. ఏమి ఎరగనట్టు పార్వతి, నేను వాళ్ళు ఒకటే, నా భక్తులే నేను, నేనే నా భక్తులు అన్నాడు ఆయన. ఆవిడ నవ్వింది. అయితే మరి ఆ భక్తురాలకి ఏమిస్తారు, ఆవిడ చలివికి చచ్చిపోతుందంటే ఈ క్షణమే అందరు ఎదురుగుండా ఆవిడికి మాతృస్థానం కల్పిస్తున్నానని వెంటనే శ్రీశైలంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఆ పూట అశేష భక్తులు చూస్తూ ఉండగా ఈ వెర్రి తల్లి తాను చలికి వణిగిపోతున్నా తన బొంత నాకు కప్పి నన్ను రక్షించింది, ఇంతకంటే మాతృప్రేమకి పరాకాష్ఠ ఎవరుంటారు, ఇది కదా తల్లి ప్రేమ అన్నాడు ఆయన. అని వెంటనే రెండు రెక్కలు పుచ్చుకునేవాడిని కైలాసానికి పట్టుకుపోయాడు. అందరూ చూస్తూ ఉండగా అక్కడ అందమైన రూపం ఇచ్చి నైరుతి దిక్కులో ఆవిడ కోసం విశ్వకర్మ ద్వారా ఒక బిల్డింగ్ కట్టించి ఈ రోజు నుంచి ఇక్కడ ఉండు అన్నాడు. ఆ విధంగా చిన్నమ్మకి ఆ చిన్నమాతకి శాశ్వతంగా మాతృస్థానం కల్పించాడు. అదనమాట దూర్జటి పద్య రూపంలో రాస్తాడు, ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి, నీ ఒంటి మీద పాతగుడ్డలు కప్పితే దయతో ఓర్చుకుని ఆవిడ్ని తల్లిని చేశావు. భక్తుడు కుంటెన పంపబోతి, పూర్వం భక్తులు పల్లకీల్లో ఊరేగించేవారు లేదా రథాల్లో ఊరేగించేవారు, కానీ అందరికీ రథాలు లేక పల్లకీలు ఉండవు కదా, అవకాశం ఉన్నవాళ్ళు గజారోహణ అశ్వారోహణ ఏదైనా చేయించేవారు. ఒక పల్లెటూళ్ళో భక్తుడు ఉన్నాడు, పాపవాడు బట్టలు తుక్కుని జీవనం సాగించే పరమభక్తుడు, బట్టలు తుక్కునే వ్యక్తి అన్నమాట పాపం. ఆయనకి శివుడు అంటే ఇష్టం. ఆయన ఇంట్లో శివలింగం తెచ్చి పూజించుకున్నాడు. ప్రతి వ్యక్తి ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించి తీరాలి. పూర్వకాలంలో అందరిళ్లలో శివలింగాలు ఉండేవా, లేకేవాళ్ళు మనం పాడైపోతున్నాం. చక్కని శివలింగం పెట్టుకోండి. కిం బహూక్తేన మునయ స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాహ. ఎందుకు ఇన్ని మాటలు, శివలింగం అందరి ఇళ్లలో ఉండొచ్చు, అందరూ శివలింగాన్ని ముట్టుకుని పూజించవచ్చు, స్త్రీణామపి ఆడువారికి తథా అన్యత ఇతరులకు అందరికీ శివలింగం మీద అర్చన మీద అధికారం ఉన్నది. మీ ఇళ్లలో అధికారం ఉంది కనుక శివలింగం పెట్టుకు పూజించండి, శివలింగం ఇంట్లో ఉండకూడదని ఎవడన్నా చెబితే వాడిని శవంతో సమానంగా చూసి అవతలకు గెంటేయండి అని నందీశ్వరుడు శివపురాణంలో ఋషులకి చెప్పాడు. ఈ శ్లోకం శివపురాణంలో అది. కాబట్టి అందరిళ్లలో లింగం ఉండాలి. ఇళ్లలో ఉండి తీరాలి తప్ప ఆ గుళ్ళోకి వెళ్ళి మనం ముట్టుకోవడానికి దానికి నియమాలు ఉంటాయి, అక్కడ అర్చకులే పెడతారు. కానీ నీ ఇంట్లో నువ్వు లింగం పెట్టుకుని పూజించవచ్చు, అలా ఉండి తీరాలట. అసలు శివలింగం లేని ఇంట్లో అన్నం తింటే అది శవం దగ్గర పెట్టిన పిండంతో సమానమని పూర్వులు చెప్పారు, తెలిసిన మీకు. అందుకే కాశీలో ప్రతి ఇంట్లో లింగం ఉంటుంది. ఉత్తర భారత్లో అందరిళ్లలో లింగాలు ఉంటాయి, మనకే తెలుగు వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ, తెగులు ఎక్కువ. అందుకని లింగం ఉండకూడదట, అవి బాబా లింగం ముట్టుకోకూడదట, మరి ఇంకేం ముట్టుకోవాలట, శుభ్రంగా ఇంట్లో లింగం పెట్టుకోండి. పాప ఆ బట్టలు తుక్కునేవాడు కూడా ఇంట్లో లింగాన్ని పెట్టి పూజించేవాడు. ఓ రోజున అతను ఒక శివాలయానికి వెళ్ళాడు. ఆ శివాలయంలో పల్లకీలో శివుణ్ణి ఉత్సవమూర్తిని ఊరేగించడం చూశాడు. మళ్ళీ ఇంకోసారి ఆ ఆలయానికి వెళ్ళాడు, అక్కడ రథం ఎక్కించి చక్కగా ఊరేగించడం చూశాడు. ఓసారి ఏనుగు మీద శివుణ్ణి ఊరేగించడం చూశాడు. వాడు ఇంటికి వచ్చాడు. వాళ్ళంతా ఉత్సవమూర్తుల్లో లింగాన్నో రథంలోనో ఏనుగుల మీదో గుర్రాల మీదో పల్లకీలోనో ఊరేగిస్తున్నారు. నా దగ్గరే ఉంది, ఊరేగించడానికి రథం లేదు, నేను పేదవాడిని కదా అనుకుంటూ ఉంటే వాడికి వాడి బట్టలు వసే కుంటి గాడిది కనపడిందిట. ఆ గాడిదకి ఒక కాలు కుంటి, కుంటి గాడిదని చూశాడు. నా దగ్గర ఉంది కదా గాడిద, మా స్వామివారి దగ్గర ఉంది కదా బూడిద అనుకున్నాడు పాప ఆయన. వెంటనే ఏం చేశాడు, ఆ గాడిద మీద ఈ ఉతకడానికి వేసిన గొడ్డలు ఉన్నాయి పాత గొడ్డలు, అవి వేసి జీను కింద మెత్తగా ఒక గొడ్డలతోటి కట్టు కట్టాడు. గుర్రానికి జీను వేస్తాం కదా, అలాగే గాడిద మీద గుడ్డలతోటి ఓ మూట కట్టాడు, దాని మీద శివుడు కూర్చుంటే ఆయనకి నొప్పి పుట్టదని, దాని మీదేమో తన ఇంట్లో పూజించుకునే శివలింగాన్ని తాడేసి పడిపోకుండా కట్టాడు. కట్టి ఈ కుంటి గాడిద మీద తన ఇంటి చుట్టూ తిప్పి ఆహా మా స్వామివారిని ఊరేగించాను అనుకున్నట్ట. అప్పుడు మళ్ళీ పార్వతీదేవి వాట్ అబౌట్ హిమ్ అంది. ఆవిడకి అన్ని లాంగ్వేజెస్ వచ్చిలేండి. అందుకని అంటే మొన్నేమో పాత కొట్లు కట్టినావుండేమో తెల్ల అన్నావు, వీడేమో బట్టలు తొక్కునేవాడు వచ్చేమో గాడిద మీద ఊరేగిస్తున్నాడు నిన్ను, వాడు గుడ్డలు చక్కగా నీ కూర్చోడానికి సీటుగా వేశాడు అనగానే చూసావు వాడి భక్తి, తనకున్న ఒక్కగానొక్క గాడిదని బట్టలకు ఉపయోగించుకునేదాన్ని నాకు వాహనంగా ఇచ్చి ప్రేమతో నన్ను ఊరేగించాడు, ఇంకెంతకంటే భక్తుడు లేడు, ఈ అమాయక భక్తుడు నా సొంత భక్తుడు, వీణ్ణి పరివారంలో చేరుస్తున్నాను అని దౌష్ట్రోధరుడు అనే పేరుతో ఈ బట్టలు తుక్కునేవాడిని ప్రమదగణాల్లోకి తీసుకుపోయాట. ఒకని ప్రమదగణంలోకి చేర్చేశాడు. ఏది కుంటిగాడి మీద ఊరేగిస్తే ఇంకెంతకంటే ఈశ్వర కరుణ గొప్పతనం ఏం చెప్పగలమండి. ఆయనకి ఇంకేం అక్కర్లా, భక్తి చాలు. గుడ్డ ఏది కప్పినా బిడ్డ తన బిడ్డ గాడిద మీద ఊరేగించిన అయ్యో ఇదే భక్తి అనుకుంటాడు ఆయన. ఆయన అవ్యాజ కరుణామూర్తి. అందుకే భక్తి కిన్న కరోతి, భక్తి చెయ్యలేని పని లేదు. భక్తి లేనివాడికే భయాలు తప్ప నిజంగా పరమేశ్వరుని మీద భక్తి ఉంటే ఆ భగవంతుడు దిగొచ్చి తీరుతాడండి. ఇలాంటి పరమభక్తుల చరిత్రలే శివ విజయంలో ఉంటాయి. వాళ్ళని తలుచుకుంటే మన శరీరం గగుర్పాటు గురి కాకుండా ఉంటుందా? వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తున్నారు. వాటి పూర్వజన్మ సుకృతం వల్ల కదా వాళ్ళంతా అలాంటి భక్తులయ్యారు. మనం కూడా ఆ స్థాయిలో భగవంతుని అర్చిస్తే ఆయన అడుగడుగునా కనపడతాడనమాట, అణువణువునా కనపడతాడు. ఏం చేస్తాం, మనలో కొంత భక్తి లోపించింది అని గ్రహించాలి. ఇవన్నీ చెప్పి ఒక ఆవిడ పాత గుడ్డలు కప్పుతుంది, ఒకడు గాడిద మీద ఊరేగిస్తాడు, మరొకడు కైలాస పర్వతమే పకలిస్తాడు, మరొకడు వచ్చి బూడిద పోస్తాడు, ఒకడు విషం నీకు ఇస్తాడు, ఇవన్నీ సహిస్తున్నావు. ఇప్పుడు వీడిని నీ కొడుకు అంటావు, వీడొచ్చి ఇంకో కొడుకు యొక్క దంతం విరగొట్టాడు. ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి, నీకు ఈ భక్తుడు ఇష్టమా కొడుకు ఇష్టమా అన్నది కొంచెం కోపంతో అనగానే ఈశ్వరుడు చిరునవ్వు నవ్వాడు, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు పార్వతి కోపంగా ఉంది. అందులో గణపతి యొక్క దంతం కదండి విరిగింది, ఇంకోటి దంతం అయితే పర్వాలేదు, గణపతి దంతం విరగడంతో ఆవిడ కొంచెం ఆగ్రహంతో ఉంది. అందుకని వెంటనే ఏం చేశాడు ఈశ్వరుడు, కృష్ణ రాధా సమేతంగా ఇక్కడికి వచ్చి పార్వతీ కోపాన్ని ఉపసంహరింపజేయి అన్నట్ట. సమయం వచ్చినప్పుడు ఎవరిని పిలవాలో వాళ్ళని పిలుస్తాడు ఆయన. పార్వతీ కోపాన్ని తాను చల్లార్చకూడదు అనుకున్నాడు ఆయన. భార్య కోపం వచ్చి భర్తను తిరుగుతున్నప్పుడు భర్తగారు ఆవిడ ఎంత బతిమాలిన ఆవిడ వెందటండోయ్, అప్పుడు ఆవిడ ఎవరి వల్ల వింటుందో వాళ్ళని పిలవాలట. కొంతమందికి అయితే అత్తగారిని పిలిచారనుకోండి, ఏమిటే మరీ బొత్తిగా అల్లుని అలా అంటున్నావు అని అత్తగారు కొంచెం అదుపులో పెడుతుంది. కొంతమంది తల్లి మాట వినరు తండ్రి మాట వింటారనుకోండి, అప్పుడు తండ్రి వచ్చి అదుపులో పెట్టాలి. ఎవరి ద్వారా ఈ కోపం చల్లారుతుందో వారిని పిలవాలి. రాధామాధవుల వల్ల మాత్రమే పార్వతికి కోపం చల్లారుతుంది కనుకే వెంటనే వాడిని పిలిచాడు శివుడు. వెంటనే ఆ జగామ దయా సింధు భక్తవశ్య అఖిలేశ్వర మేఘశ్యామో విశదవదనో రత్నకేయూరహారో విద్యుద్వాస మకర సదృశే కుండలే సందధానః బర్హాపీఠం మణిగణయుతం బిభ్రధీషత్స్మితాస్యః గోపీనాథః గదితసుయశాః కౌస్తుభోద్భాసి వక్షాః రాధయా సహితః శ్రీమాన్ శ్రీదాంనా చ పరాజితః ఆ క్షణమే కరుణాసముద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ రాధాసమేతంగా అక్కడికి వేయించేశాడు. ఆయన సమస్త లోకాలకి ప్రభువు. నల్లని మేఘం వంటి రంగుతో ఉంటాడు ఆయన నీలమేఘఛాయ శరీరుడు. విశాలమైన ముఖం కలిగినవాడు, భుజములకు రత్నకేయూరాలు ధరించాడు. ఈ భుజాలకి ధరించే వాటిని భుజకీర్తులు అంటారు, అవే కేయూరములు ఇక్కడ కట్టుకుంటారన్నమాట భుజాల దగ్గర. రత్నములు తాపడము చెయ్యబడిన సువర్ణ కేయూరాలవి. ఇక ఆయన కట్టుకున్న వస్త్రం విద్యుద్వాసాహ మెరుపు తీగిలా మెరిసిపోతుందట, బంగారుపు రంగులో ఉన్న మెరుపు తీగల మెరిసిపోతున్న బట్ట కట్టుకున్నాడు. చెవులకు మకర కుండలములు ఉన్నాయి, అంటే మొసలి ఆకారంలో ఉంటాయన్నమాట, వాటిని మకర కుండలాలు అంటారు. మీకు తెలిసే ఉంటుంది మత్స్యము మకరము ఇటువంటి ఆకారాల్లో ఉన్నటువంటి కుండలాలు ధరించేవారు పూర్వకాలంలో గొప్ప ధనవంతులు పరాక్రమవంతులు. ఈ చెవులకు ఉన్నటువంటి కుండలాలు అయితే మొసలాకారంలో లేదా చేపాకారంలో లేదా కూర్మాకారంలో ఉంటాయన్నమాట. కొన్ని పద్మాకారాల్లో ఉంటాయి. ఇవి నిధులు కూడా, మకరం కచ్చపం ఇవన్నీ నిధులు, నవనిధుల్లో కూడా చేరతాయి. అందుకే నిధులను ధరిస్తున్నాను అని చెప్పడానికి అప్పుడప్పుడు పరమాత్మ మకర కుండలాలు ధరిస్తాడు. ఆ కుండలములు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాయి. ఇక శిరస్సు మీద నెమలి పించం కట్టుకున్నాడు ఆయన, అద్భుతమైన నెమలి పించం అది. నెమలికి ఉన్న ఇంద్రియ నిగ్రహం ఇంకా దేనికి లేదు, అటువంటి నిగ్రహానికి చిహ్నమైనటువంటి పించం ధరించాడు ఆయన. మణిగణయుతం, ఆభరణాలన్నీ మణులతో తాపడం చేయబడినటువంటి ఆభరణాలే. ఇంకా ఈషత్ స్మిత ఆస్యహ, ఈషత్ అంటే కొంచెం, స్మిత నవ్వుతున్న, ఆస్యహ ముఖం కలిగినవాడు అంటే ఆయన చిరునవ్వుతో ఉన్నాడు. చిరు అంటే కొంచెం కదా, చిరునవ్వు అంటే కొంచెం నవ్వు అన్నమాట. అలా అందంగా మెల్లగా నవ్వాలి. కొంతమంది నవ్వుతారు పక్కవాడి ఇలా బాధేసి దబాదబాదబాదబ్బవాడి తొడలు పగిలిపోతాయి అనమాట. వీడికి నవ్వు వచ్చిందో వాడిని కుళ్ళబొడిచి నవ్వుతారు. అలాంటి వాళ్ళని కూడా చూశాను. ఒక ఆవిడ మొగుడితో సినిమాకి వచ్చేది, మా గణపురంలో టాకీస్ ఉండేదిలేండి కాలువ దగ్గర. అందులోకి ఆవిడ వచ్చిందంటే మొగుడు కుళ్ళబొడిచి చేసినట్టే ఆవిడ, ఆవిడ నవ్వు వచ్చిందంటే అన్నవేది. నేను విచిత్రమైన ప్రాణులు కొందరు చూశాను నా చిన్నప్పుడు అనమాట. ఆవిడతో సినిమాకి వెళ్ళాము, ఇక నరకం కనపడినట్టే. హఠాత్తుగా అదే చిక్కడు దొరకడు సినిమా వచ్చింది, అందులో సత్యనారాయణ వెనక నుంచి కత్తిచ్చుకు వస్తుంటాడు ఎన్టీఆర్ మీదకి. ఒరే ఎంటివాడో ఎంటివాడో, ఆడి సత్తిగడు పొడిచేస్తాడు రోయ్, కత్తిటి పొడిచేస్తాడు చూసుకోరోయ్ అనేది ఇక్కడ నుంచి ఇవిడ. ఆవిడ కంగారు వచ్చేసేది. ఇక అరుపులు అనమాట, టాకీస్ అంతా దద్దరిల్లిపోయేది. మేమేమో చిన్నపిల్లలం హాయిగా సినిమా చూడకుండా, ఈవిడ వచ్చింది ఏమిట్రీ పూట. ఆవిడ టాకీస్ వానరు, వానరు గారి భార్య వానరిని, వానరిని అంచేత ఇక ఒకటే గొడవ అనమాట. బాబు ఆవిడకి ఏమిటో కంగారు అనమాట. ఈ సినిమా చూస్తున్నప్పుడు దద్దరిల్లిపోయేది అనమాట. ఇక నవ్వు వచ్చిందంటే భర్తతో వచ్చిందంటే పొడిచేది. అందుకని భర్త గారు ఇక ఆవిడతో వచ్చేవాడు కాదు. అలా కాకుండా చక్కగా ఉండాలట, నవ్వు ఎప్పుడూ ముఖానికి అందంగా ఉండాలి. అందుకని మందస్మిత సుందర వదనారవిందుడు అన్నారు ఆయన. చిరునవ్వుతో అందమైన తామర పువ్వు వంటి ముఖం కలిగినవాడు. గోపీనాథ, గోపికలకు వల్లభుడు ఆయన. పరమభక్తులు, జీవాత్మలకు ప్రతీకలు గోపికలు. అంటే గోపి అంటే జీవస్వరూపిణి. మన జీవులందరికీ వల్లభుడు అని అర్థం. అక్కడ జీవులే గోపికలుగా పుట్టారు కావాలని. కాబట్టి గోపికలు అంటే వేరే స్త్రీలు, ఆయన పురుషుడు కాదు, ఉన్నది ఆయన ఒక్కడే పురుషుడు. మనందరం ఆయనకి బానిసలం, ఆయనకి భార్యల వంటి వారం. గదిత సుయశాహ, ఇంకా ఆయనకున్న కీర్తి మరెవరికీ లేదు. కృష్ణుడి గురించి తెలియనివాడు ఎవడు ఉంటాడు? ఎటువంటి నీచుడైనా కృష్ణుడు చూస్తే పులకించిపోయేవాట. ఆ రూపమునకు ముచ్చట పడిపోతారు. జగత్ప్రసిద్ధికెక్కిన జగద్గురుడు అని అర్థం అన్నమాట. కౌస్తుభోద్భాసి వక్షాహ, ఆయన వక్షస్థలం మీద ధగ ధగ వెలిగిపోతున్న కౌస్తుభమణి ఉన్నది. పూర్వం పాలసముద్రం చిరికినప్పుడు ఈ కౌస్తుభమణి పుట్టింది. ఆ మణిని ఆయన తన కంఠంలో ధరించాడు. రాధయా సహిత, ఈసారి రాధాసమేతంగా వేయించేశాడు. పక్కన శ్రీరాముడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. అది కాక మెడలో ధగ ధగ వెలిగిపోతున్న వైజయంతి మాల కూడా ఉన్నది. ఆయన మెడలో ఒక మాల ఉంటుంది, అది ఎప్పుడూ విజయము తప్ప అపజయం ఇవ్వదు. అందులో రకరకాల తులసి, అడవిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆకులు పుష్పాలతో తయారు చేయబడుతుంది. అందుకే వనమాల. వనములో ఉన్నటువంటి పువ్వులు, వనములో ఉన్నటువంటి ఆకులు, వనములో ఉన్నటువంటి తులసి దళాలతో తయారు చేయబడిన మాల కనుక వనమాల. వనమాల ధరించిన వాడిని వనమాలి, మాలి అంటే మాల ధరించినవాడు అని అర్థం. బలం కలిగితే బలి, గుణము కలిగితే గుణి, మాల ధరిస్తే మాలి అని పిలుస్తాం అన్నమాట. అలాంటి వాడు ఆయన వనమాల ధరించాడు. ఆయన అపరాజితుడు. కానీ ఇప్పుడు మాత్రం రాధకి కావాలని లొంగిపోయి రాధచేత పరాజితుడయ్యాట. అందుకే ఇక్కడ రాధయా పరాజిత, రాధచేత మాత్రం ఓడిపోబడిన వాడు ఇంకెవరికి అపరాజితుడు. ఒక్క రాధకి మాత్రం లొంగిపోతాడు ఆయన. పరమ ప్రేమతో ఆకట్టుకుంది ఆవిడ. ప్రేమకు లొంగుతాడు పరమాత్మ అండి. ఎవరైనా భక్తితో పిలిస్తే ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తాడు, సేవ చేస్తాడు. నువ్వెంత అని తిరస్కరిస్తే శిరస్సు ఎగిరిపోతుంది. కాబట్టి దేనికి లొంగని పరమాత్మ దేనికి లొంగుతాడు? ఒక్క ప్రేమకి లొంగుతాడు. అందుకే రాధకి మాత్రం లొంగిపోయినవాడు, తక్కిన వారికి లొంగనివాడు. చిక్కడు క్రతువుల వ్రతముల, చిక్కడు శౌచముల దానశీలతకు కడు చిక్కడు. కానీ దేనికి? చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్, వ్రతములకు దొరకడు, యజ్ఞములు చేసినా దొరకడు, అనేక దానములకు శీలములకు దొరకడు. చిక్కడు శృతి లతికావలి, వేద పాశములకు దొరకలేదట. అంటే వేదములు రోజు వర్ణిస్తున్న వేదములకు కూడా దొరకడు ఆయన. ఒక్క తల్లికి ఆవిడ ప్రేమ భక్తి వల్ల దొరికాడు. ఇదే మాట ప్రహ్లాదుడు కూడా మళ్ళీ ఉంటాడు, దేనికి చిక్కడు కానీ భక్తికి చిక్కిన క్రియ అచ్చుతుండు సిద్ధముసుండి అంటాడు. ఈ పద్యమే కొంచెం మార్చి చెప్పాడు ఆయన. భక్తికి దొరికినట్టు ఇంక దేనికి దొరకడు. ఎవరికి లొంగన ఆయన్ని పట్టుకోవడానికి ఒకే ఒక మార్గం, భక్తి. మనం ఆయన్ని భక్తితో కొలిస్తే మన భక్తి ఒక తాడై ఆయన్ని బంధించి దూడలాగా ఆయన్ని మన దగ్గరికి తీసుకొస్తుందట. దూడని తాడుతో కట్టి మన దగ్గరికి ఎలా లాగ్గలమో, మన భక్తి అనే త్రాడు స్వామి అనే దూడని మన దగ్గరికి ఈడ్చుకొస్తుందిట. అందుకని ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది భక్తి అన్నారు. అటువంటి భక్తి వల్ల రాధాదేవికి మాత్రమే దొరికాడు ఆయన. పాదసేవ చేస్తట రాధాదేవికి. అందుకే ఆయన ఎవరికి ఏమని ఒక వరం ఇచ్చాడు, నా శిరస్సుకి ఒక ఆభరణం, మన్మథ విషానికి గొప్ప ఔషధం నీ పాదధూళి అన్నాడు ఆయన. నీ పాదములు నా శిరస్సుకి తగిలితే దానివల్ల నాకున్నటువంటి సమస్త బాధలు తొలగిపోతాయి, ఆధులు వ్యాధులు తొలగిపోతాయి. నా శిరస్సుకి అదొక ఆభరణం అన్నాడండి ఆయన. లేకపోతే సత్యభామ కాలుతో తన్నగలదా? ఇంకోటి ఎవడన్నా తనితే ఎగిరిపోడు. భక్తురాలు కాబట్టి ఆయన జాలిపడి పోన్లే తన్నావా, ఇది కూడా ఆభరణం అన్నాడు ఆయన. ఎవడన్నా ఎవడంటాడండి ఆ మాట? భార్యామణి భర్తని కాలుతో తన్నితే బయటికి చెప్పుకోలేక ఇంట్లో కుళ్ళిపోయి ఏడ్చేవాళ్ళు కొందరు ఉంటారు, కోర్టుకు వెళ్ళేవాళ్ళు కొందరు ఉంటారు, లేదా విడాక్ 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 అంటారు కొందరు. కానీ స్వామి అలా అనలేదే, ప్రేమతో తన్నావు, ఇది నాకు ఆభరణం అన్నాడు ఆయన. నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కెంకబూని తాచిన యది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానముదాకి నన్నొచ్చు నొచ్చు నేననియద అల్కమానవుగదాయికనైనా అరాళ్ళ కొంతలా నేను నీ దాసుణ్ణి అన్నాడే. నను అండంలో ఎటువంటి వాడిని నేను? బ్రహ్మాది దేవతల చేత పూజింపబడి అంత గొప్ప నన్ను, అంత గొప్పవాడైనా భవదీయదాసుని నీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం దాసుణ్ణి. బయట గొప్పవాడిని, నీకు దాసుణ్ణి. నువ్వు కూడా కోపంతో తన్నలేదు, మనస్సులో నేనంటే ఎక్కువ ప్రేమ, ఆ ప్రేమ వల్ల ఎక్కడ నేను దూరం అయిపోతానోనని అలా సుతారంగా తాచావు. తన్నలేదు, తాకలేదు, తాచిన ఏది అన్నాడు ఆయన. తాచుట అంటే తగిలి తగలకుండా అలా అండం అన్నమాట. కొంతమంది కొడతా ఉంటారు, అబ్బే టాప్ ఉంటుంది కానీ దెబ్బ తగలదు, మా నాన్నగారులాగా ఆయన టాప్ అని ఆయన చెయ్యి అడ్డం పెట్టి చేతి మీద కొట్టేవాడు వీపు మీద. పిల్లల్ని కొట్టాలనుకోండి, ఆయన ముందే చెయ్యి ఎట్టేసి ఇవిడో కొట్టేస్తున్నాను రా ఎదుగో అని కొట్టేవాడు ఆయన. అంటే ఈ దెబ్బ ఆయన చేతికే తగులుతుంది, వాడికి ఎంత తగులుతుంది అదిగో డబ్బేవాడు. అలా సుతారంగా నన్ను తాచావు, తన్నకుండా తాకకుండా. అది నాకు మన్నన, అది నాకు గౌరవం. మెడలో దండ వేసి పూజించడం కంటే, అవార్డు ఇవ్వడం కంటే గొప్ప నీ తన్ను అన్నాడు. ఇలా భార్యల దగ్గర అంటే తెల్లారులు ఇస్తే మనకి సమస్యలు ఎందుకు వస్తాయి? భార్య ఎప్పుడైనా కొట్టినా తిట్టినా ఓహో నాకు ఇది అవార్డు అనుకోవాలి, ఇది ఒక గొప్ప బిరుదు అనుకోవాలట, అది నాకు మన్నన. కానీ నా బాధల్లా నువ్వు తన్నినందుకు బాధ లేదు. నీ పాదం శృతిమెత్తగా ఉంటుంది, చిగురుటాకు లాంటిది. చిగురాకు లాంటి నీ పాదంతో నా కర్కశమైన వక్షస్థలం మీద తన్నావు, తల మీద తన్నావు. నీ కాలికే దెబ్బ తగిలిందేమో, నీ కాలికి నొప్పి పుట్టిందేమో అని బెంగపెట్టుకుంటున్నానన్నట్ట. ఈయన తన్నితే ఆవిడ కాలికి నొప్పి పెట్టిందిట. చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక విధానము తాగిన నొచ్చు నొంచు నేననియద. ఎంత చమత్కారం, గడుచు మాట అండి. ఆవిడ తన్నడం వల్ల ఆ తన్నుతున్నప్పుడు ఈయన శరీరం గగుర్పాటు గురైందిటండోయ్. భార్య తన్నితే ఒంటికి ఆనందం కలుగుతుందట, గగుర్పాటు కలుగుతుందిట. ఈ గగుర్పాటు వల్ల వెంట్రుకలు నెక్కబొడుచుకున్నాయట. ఆ నెక్కబొడుచుకున్న వెంట్రుకల మీద ఆవిడ కాలు తగిలిందిట. అందుకని ఈ వెంట్రుకలు గుచ్చుకున్నాయేమో, నా అవయవాలు గుచ్చుకున్నాయేమో, నీ కాలు నొప్పి పెట్టిందేమో అనుకుంటున్నాను. ఇంకనైనా కోపం మానవా అంటూనే మళ్ళీ చొరకేశాడు. అరాళ్ల కొంతల, అరాళం అంటే వంకర, వంకర కుంతలములు అంటే ఏంటి, గిరదాలు జుట్టు కలిగింది ఆవిడ జుట్టు. ఇలా గిరదాలు తిరిగితే, వంకరగా తిరిగితే అరాళ్ల కుంతల అంటారు. గిరదాల జుట్టు కలిగిందానా అలా దిక్కుమాల వంకర జుట్టు కలిగిందానా, జుట్టు వంకరగా ఉంటే బుద్ధి కూడా వంకరగా ఉంటుందంటే అందుకే వంకరగా ఉండి తన్నేమని తెప్పకుండా ఇంత పొగిడి తెప్పాడు చివరిన వాడి కోసం మెరుపు. తెగ పొగిడే చేయగలిగినట్టుగా ఓ దెప్పుడు తెప్పాడు ఆయన. ఇప్పుడు భార్య ఆవిడ వెంటనే కాళ్ళ మీద పడకుండా ఉండదు కదా, మరి అంతటి ప్రేమతో ఆమెకు మాత్రం, రాధకి మాత్రం పరాజితుడైపోయిన వాడు, అటువంటి జ్ఞానస్వరూపుడైన సకల సద్గురువు అయిన పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి వేంచేయగానే ఈశ్వరుడు సంభ్రమముగా పార్వతీ సమేతముగా ఆయనకి ఎదురొచ్చాడు, స్వాగతం పలికాడు, రత్న సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టడంలో కూడా మళ్ళీ మామూలు సింహాసనం కదట, రత్నసింహాసనే రమ్యే సాదరం సంయవేశయత్తు, అత్యద్భుతమైన రత్నసింహాసనం మీద కూర్చోబెట్టాడు. పార్వతీ సమేతంగా నమస్కరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెతో ఏమన్నాడో మనం రేపటి రోజు కార్యక్రమంలో యథాప్రకారంగా తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.